తొమ్మిదో వచనం వరకు మనం చదువుకుందాం. ఆయన బేతనీయులో కుష్టిరోగి అయిన సీమోను ఇంట భోజనంలో కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరుబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగూ నష్టపరిచినలా ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెల కమ్మి బేదలకి వచ్చిందని చెప్పి ఆమెను గూర్చి సనుగుకునిరి. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యం చేశాను. బేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడు ఎల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో నుండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తం నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చదువుబడ్డ లేఖన భాగం నుంచి ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. వాయిస్ మీకు ఓకే, క్లారిటీ ఉందనుకుంటే దయచేసి కాన్ఫిడెన్స్ మోడ్లోకి రండి. వాయిస్ ప్రాబ్లం ఉంటే అలర్ట్ చేయండి. వాయిస్ ఓకే అనుకుంటే మాత్రం కాన్ఫిడెన్స్ మోడ్ పెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా. పరిశుద్ర ప్రేమకం తండ్రి, సర్వాధికారి అని ప్రభువా, మీకు వందనాలు స్తోత్ర. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నిజముగా నానా ప్రతి శనివారం ప్రతి ఆదివారం అనేక మందిని ప్రభువా మీరు కదిలిస్తూ గృహ దర్శనాలు జరిగిస్తున్న రీతిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇవో ప్రభువా అనేక రీతులుగా మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు. వార్షికోత్సవాన్ని బట్టి, ఆత్మీయ కలయికను బట్టి మీకు వందనాలు. ప్రాముఖ్యంగా ప్రతి ఉదయకాల ప్రార్థనను బట్టి, ప్రతి రాత్రి కాలపు మీరు జరిగిస్తున్న ఆరాధన బట్టి, ప్రతి మధ్యాహ్నం జరుగుతూ ఉన్న స్త్రీల ఆరాధన బట్టి మీకు వందనాలు. మరొక మారుని పాదాలు తెరికొచ్చాం ప్రభువా. ఈ దినాన్ని ప్రభువా ఉదయకాల సమయం నుంచి రాత్రికాల సమయం వరకు నన్ను మమ్మను మీరు కాచి కాపాడి మరలా కృతజ్ఞతాస్థుతులతో నీ పాదాలను ఆశ్రయించడానికి మీరు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రియులందరూ ప్రభువా ఆశకలు నీ సన్నిధిలోకి వచ్చి అయా ప్రార్థించారు, పాటలు పాడి నేను కీర్తించారు, వారందరి కృపలో జ్ఞాపకం చేసుకోండి. మేమంతా ప్రభు నీ వైపు చూస్తూ ఉండగా ఆయన మా అందరి హృదయాలతో మీరు మాట్లాడండి. మా స్థితిలోని ఎరిగిన వాడువు, మా హృదయాన్ని ఎరిగిన దేవుడువు ప్రభువా. మా మధ్యకి మీ సన్నిధిని ఆహ్వానిస్తూ ఉన్నాం. హైదరాబాద్ సిటీ సహవాసాన్ని మీరు బలపరచండి. ఖమ్మం సహవాసాన్ని మీరు బలపరచండి. వికారాబాద్ని బట్టి మీకు స్తోత్ర. మహబూబ్ నగర్ సహవాసాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మిగతా తెలంగాణ సహవాసాలు, ఆంధ్ర సహవాసాలు, ఆయా రాయలసీమ సహవాసాలు కూడా, ప్రతి సహవాసం ఈ రాత్రి ఏకకాలంలో కూడుకొని ఆరాధిస్తూ ఉండగా ప్రభా ప్రతి సహవాసాన్ని మీరు బలపరచుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా మా మధ్య మీరు నడిపించిన ఇతర డిపార్ట్మెంట్ బట్టి మీకు వందనాలు. ఐటీపీ లెవెల్స్ని బట్టి, డిఆర్డిఏని బట్టి, అయా మిగతా డిపార్ట్మెంట్ జరుగుతున్న ఆరాధన బట్టి మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో, ప్రతి ఒక్కరిని బలపరిచే దేవుడు అని నమ్మి స్తుతిస్తూ ఈ రాత్రి ప్రభువా ఆయన సమయాన్ని ఆశీర్వదకరంగా మార్చుకోమని, వాక్య ముందున్న ప్రార్థన సమయాన్ని దీవెనకరంగా మార్చమని వేడుకుంటూ మహిమ మీకే ఆపాదిస్తూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రియులారా, అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి నరదీపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనం ప్రత్యేక రీతిలో ప్రతి సోమవారము దేవునికి నచ్చినట్టుగా జీవించడం ఎలాగా అన్న అంశాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం. దాన్ని యేసుక్రీస్తు ప్రభు ఎవరెవరిని బైబిల్లో మెచ్చుకున్నాడు అది మనకు అర్థమైతే మనం కూడా ఆయన మెప్పు పొందగలుగుతాం, ఆయన నచ్చినట్టుగా జీవించగలుగుతామని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందులో ప్రభు మరి ఇక్కడ మనం చదువుకున్న ఈ వాక్య భాగం నుంచి అత్తరుగుడ్డిని ఆయన కొరకు పగలగొట్టి ఆయనను అత్తరుగుడ్డుతో అభిషేకించిన ఆ స్త్రీ విషయంలో ప్రభు మాట్లాడుతున్న మాటలు మనకు అర్థమైతే మనం కూడా ఆయన ఎట్లా ఇంప్రెస్ చేయొచ్చు, ఆయన ఎలా సంతోష పెట్టొచ్చు అన్న విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం గత వారం మనం ఆలోచించేసిన లేఖన భాగం చిన్నపిల్లల్ని ప్రభు తన వద్దకి రానమ్మని చెప్పి ఆశపడతా ఉన్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం నుంచి మనం ఆలోచన చేశాం. చిన్నపిల్లల్ని ఆయన వద్దకు వస్తూ ఉంటే వారిని ఆటంకపరిచిన వారిని గద్దించాడు. ఆయన చిన్న బిడ్డల్ని నా వద్దకు రానివ్వండి, వారిని ఆటంకపరచొద్దు, దేవుని రాజు ఇలాంటి వారిదే అన్నాడు. ఎవరిని బట్టి దేవుడు సంతోషిస్తాడు, ఏ కార్యం చేసి ఆయన సంతోష పెట్టగలం అనుకుంటే మనం మన పిల్లల్ని, మనం అనేక మంది పిల్లల్ని యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేయటం, యేసుక్రీస్తు ప్రభు వద్దకు నడిపించటం అది దేవునికి ఎంతో ఇష్టమైన కార్యము అని వాక్యంలో చూస్తూ ఉండగా మనం పిల్లల్ని ప్రభు వద్దకు నడిపించి తప్పకుండా ఆయన ఆశీర్వాదం పొందుకోగలమని గత వారం మనం ధ్యానం చేయగలిగాం. ఈ దిన ముందు దేన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు, నేను ఎలాగ ఆయన సంతోష పెట్టగలను అన్న ఆ ప్రశ్నను లూకాసు మన మార్కు సువార్త నుంచి మనం ఆలోచన చేస్తా ఉన్నాం. అందులో ప్రభు సంతోషించిన సందర్భం ఇలా రాయబడింది. చూడండి 8వ వచనాన్ని మనం చూడాలి, 8వ వచనాన్ని చూడాలి. ఆ ప్రభు అంటున్న మాట 6వ వచనం చివరి మాట లాగా అన్నాడు, ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను అన్న మాట మనం చూస్తున్నాం. దాన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో మీరు చదివితే దాన్ని బ్యూటిఫుల్ థింగ్ అంటాడు. ఆమె నా కొరకు చాలా రమ్యమైన కార్యాన్ని చేసింది అని. ఈ వికారవాదులు బైబిల్ని డిస్ప్లే చేస్తా ఉన్నారు. అవసరం లేదు బైబిల్ చూడడం మానేసి కూర్చుంటారు. మీరు వాక్యాలు చాట్ బాక్స్ లో పెట్టొద్దు, బైబిల్ని స్క్రీన్ షాట్ ఇవ్వద్దు. ఎవరికి వారే బైబిల్ తెరిచి చూడండి. మీ చేతిలో మొబైల్ ఫోన్ ఉన్నా, మొబైల్ ఫోన్ లో బైబిల్ ఉన్నా, బైబిల్ని చూడడానికి ట్రై చేయండి తప్ప మొబైల్ ఫోన్ ఆడదు. తప్పని పరిస్థితులు ఆప్షనల్ గా మొబైల్ ఫోన్ లో వాక్యం చదవచ్చు, కానీ మనం మన చేతిలో ఉన్న గ్రంథాన్ని నోట్ చేసుకుంటూ, అండర్లైన్ చేసుకుంటూ, బుక్స్ లో రాసుకుంటూ, అంశాలు టైటిల్ పెట్టుకుంటూ, దానికి సైడ్ హెడ్డింగ్స్ రాసుకుంటూ మనం నోట్ చేసుకుంటేనే మనకు గుర్తుంటుంది. అదే చేసి డిస్ప్లే చేయొద్దు, అలాగే వాక్యాలు కూడా చాట్ బాక్స్ లో పంపించొద్దు. ఈ 14వ అధ్యాయము 6వ వచనంలో ప్రభు అన్నాడు, ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను. ఆమె చేసింది ప్రభుకి నచ్చింది, ఆయన దాన్ని బట్టి ఆనందించాడు. అలాగే 9వ వచనాన్ని చూడండి, 9వ వచనం చివరిలో ఒక మాట అన్నాడు, ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడును అన్నాడు. ప్రభు ఆమె చేసిన కార్యము ప్రశంసింపదగినది అని, అభినందించదగినది అని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవునికి సంతోష పెట్టే కార్యం ఆమె చేసినట్లుగా వాక్యంలో చదువుతా ఉన్నాం కదా. ఆయన దేని ఎందు ఆనందిస్తాడు, ఏం చేసి అటెన్షన్ మనకి, ఏం చేసి ఆయన మనం ఇంప్రెస్ చేయొచ్చు అన్నది మనం ఆలోచన చేస్తున్న ప్రాముఖ్యమైన భాగం. కాబట్టి ఏం చేస్తే ప్రభు సంతోషిస్తాడు, ఏం చేస్తే ప్రభువుని మనం ఇంప్రెస్ చేయొచ్చు అన్న మాట దగ్గర ఆమె ఏం చేసిందో మనం బాగా ఆలోచన చేయాలి. ఎందుకు దేవుడు ఆమె చేసిన దాన్ని అంతగా అందరి ముందు అభినందిస్తున్నాడో కూడా మనకు అర్థం కావాలి. ఇక్కడ మనకు అర్థమైంది, ఆమె విలువైన అత్తరబుడ్డి తీసుకొచ్చి దాన్ని పగలగొట్టి ఆయన తల మీద పోసినట్లుగా రాయబడింది. 4వ వచనం ఇలా రాయబడుతుంది, అయితే కొందరు కోపపడ్డారు. యేసుక్రీస్తు ప్రభువుకి ఈ కార్యం సంతోషాన్ని పుట్టించింది, కానీ కొంతమందికి అయితే ఆమె చేసింది నచ్చలేదట, కోపం పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. కారణం ఆమె చేసిన కార్యం ఏమిటంటే 5వచనంలో 4-5 వచనాలు ఎలా చెప్తా ఉన్నాయి. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగ నష్టపరచినేల ఈ అత్తరు 300 ధ్యానారముల కంటే ఎక్కువ వెల కమ్మి బీదలకి ఇవ్వచ్చిందని చెప్పి ఆమెను గూర్చి సనుగుకున్నారు, కోపపడ్డారు, సనుక్కున్నారు. ఎందుకు కోపపడ్డారు, ఎందుకు సనుక్కున్నారంటే ఆమె వేస్ట్ చేసిందంట. ఏం వేస్ట్ చేసింది, చాలా విలువైన అత్తరు వేస్ట్ చేసింది, వృధాపరిచింది అన్నది వారి భావన. ఇందుకు ఆ అత్తరు కూడా వాళ్ళ అంచనా వేసి దాని కాస్ట్ ఎంతో కూడా అక్కడ ప్రస్తావించబడింది. ఎంతట 300 ధ్యానారాల కంటే ఎక్కువే అమ్ముడైపోద్దట. సో మనం చదువుతూ ఉన్న ఈ లేఖన భాగం 2000 సంవత్సరాల క్రితం కాబట్టి ఆనాడు ఒక వ్యక్తి దినసరి ఆదాయం లేదా తలసరి కూలి ఒకనాటి అతను సంపాదించే ఆదాయం ఎంతంటే 1 ధ్యానారం ఒక రోజు ఆ కూలి 300 ధ్యానారాలు అంటే సంవత్సర కాలం పాటు కష్టపడి అందులో ఇంకేమి తినకుండా వాడుకోకుండా కూడబెట్టుకుంటే ఎంత అవుతుందో అంత. మనకు బాగా అర్థం కావడానికి మనం మన స్థాయిలో ఉంచి ఆలోచిస్తే బాగుంటుంది. మన సంవత్సరం జీతం ఎంత వస్తుందో ఆ జీతంలో ఇంకేమి కటింగ్స్ ఖర్చులు ఈఎంఐలు అవి పెట్టుకోకుండా ఎంత వస్తుందో దాని అంతా ఒక లెక్క కడితే అంత విలువైన దాన్ని తీసుకొచ్చి ఆమె యేసుక్రీస్తు ప్రభు తల మీద ఆ కుమ్మరించేసింది అన్నది మనం చదువుతున్న ఈ భావ ఈ లేఖనం యొక్క సారాంశం. కాబట్టి మిగతా వాళ్ళకి ఏమనిపించిందంటే మరీ ఇంత పిచ్చి ప్రేమ, మరీ ఇంత పిచ్చి భ్రక్త, ఇంతగా వృధా చేయాలా, ప్రభు ఏమనుకుంటున్నాడు అన్నది వారు ఆలోచించలేదు. కానీ చాలా వేస్ట్ చేసేసింది, చాలా ఖర్చు చేసేసింది, దాన్ని పేదలకు ఇవ్వచ్చు కదా, చాలా మందికి పంచిపెట్టచ్చు కదా అన్న మాట అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి మనుషులకు కోపం పుట్టించిన ఆమె కార్యం, వారు సనగడానికి కారణమైన వారి కార్యం, ఆమె చేసిన పని, అది బుద్ధిమాలిన పని, తెలివి తక్కువ పని అన్నట్టుగా వారు మాట్లాడుతూ ఉన్న ఆ కార్యం విషయంలో యేసుక్రీస్తు ప్రభు ఎంతో పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు. ఆమె చేసిన పనిని ఆయన ప్రశంసించాడు. ఈమె నా యెడల మంచి కార్యం చేశాను అని ప్రభు ఆ కార్యాన్ని అభినందించడం ఈ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ భాగాన్ని మనం బాగా అర్థం చేసుకోవడానికి మరొక భాగాన్ని కూడా మనం జతగా చదవగలిగితే, దీంతో పాటు ప్యారల్గా ఆ పోర్షన్ కూడా మనం చూడగలిగితే మరింత అవగాహనలోకి మనం వెళ్ళగలుగుతాం. యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము అక్కడ ప్రారంభ వచనం నుంచి ఇదే లేఖన భావం రాయబడింది. కానీ అక్కడ పేర్లు ఇవ్వబడ్డాయి, ఆ స్త్రీ ఎవరు, ఆ క్లారిటీ మనం ఈ వాక్య భాగంలో చూడగలం. ఇక్కడ మనం చూస్తున్నాం 12వ అధ్యాయం 2వ వచనం చూడాలి. 2వ వచనం, మార్త ఉపచారం చేశాను, లాజరు ఆయనతో కూడా భోజనంకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదాలకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచెను, ఇల్లు ఆ వాసనతో నిండెను. 4, ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరు ఎందుకు 300 ధ్యానారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగా చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయే ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చను గనక అలాగ చెప్పెను. 7వ వచనంలో ప్రభు అంటున్నాడు, కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచి కొనుడి, బీదలు ఎల్లప్పుడు మీతో కూడా ఉందరు గాని నేను ఎల్లప్పుడు మీతో ఉండనని చెప్పెను. కాబట్టి ఈ 12వ అధ్యాయంలో మనం కొంత స్పష్టంగా అర్థం చేసుకోగలిగింది ఎవరు ఆ స్త్రీ అంటే మరియా ఆ స్త్రీ అని మనకు అర్థమవుతా ఉంది. ఎవరి ఫ్యామిలీ అంటే ఆ చనిపోయిన లాజర్ని యేసుక్రీస్తు ప్రభు లేవనెత్తాడు. అది యోహాను సువార్త 11వ అధ్యాయం యొక్క సారాంశం. 12వ అధ్యాయంలో ప్రభు మరలా ఆ ఇంటికి వచ్చాడు. 12వ అధ్యాయంలో ప్రభు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ చనిపోయిన లాజర్ని తిరిగి లేపితే లాజర్ ఎక్కడున్నాడంటే 2వ వచనంలో రాయబడింది, లాజరు ఆయనతో కూడా భోజనానికి కూర్చున్న వారిలో ఒకడు, ఆయనతో కలిసి సహబంతులో కూర్చున్నాడు, సహవాసంలో ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. 2వ వచనం ప్రారంభ మాట, మార్త ఉపచారం చేశాను. మార్త ఎంత మంచి సర్వీస్ చేస్తుందంటే మనం ముందు చదువుకున్న లేఖన భాగాల్లో కూడా మార్త సర్వీస్ లోనే ఉంది. ఆమె చాలా పని చేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఆమెను కాక మరియను ప్రశంసించాడు. మరి ఉత్తమైనదని ఏర్పాటు చేసుకున్నదని మనం ముందు ఆలోచించగలం కదా. ఇక్కడ కూడా మార్త ఇదే పని ఉపసారమే, ఆమె సర్వీసింగ్ లోనే ఉంది. ప్రభువుతో సహవాసం చేయడం ఒకరిని చూస్తున్నాం, ప్రభువుకి సేవ చేయడం మరొకరిని చూస్తున్నాం. ఆ ఫ్యామిలీలో థర్డ్ క్యాండిడేట్ ఎవరంటే మరియా. ఆమె ఏం చేస్తుంది 3వ వచనం, అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సీరను తీసుకొని వచ్చి యేసు పాదాలకు పూసేసింది అని మనం చూస్తున్నాం. విలువైన దానితో యేసుక్రీస్తు ప్రభుని ఆమె అభిషేకించింది అని మనం చూస్తున్నాం. ఈ 2 సువార్తలో మార్కు సువార్త యోహాన్ సువార్తకి కొంత కాంట్రడిక్షన్స్ ఉన్నట్టుగా కనిపిస్తాయి. సువార్తలో కాంట్రడిక్షన్స్ కాదు, కానీ మరింత వివరణ కొరకు మనం ఆలోచించగలిగితే చక్కటి వివరణ వస్తుంది. ఈ రెండింటిని నేను కోయిన్సైడ్ లేకపోతే మధ్యలో ఉన్న వ్యత్యాసాల కొరకు మాట్లాడుకోవడం లేదు, కానీ 2 సందర్భాల్లో కామన్ గా కనిపిస్తున్న వాటి మీద మనసు పెట్టి ఎందుకు యేసుక్రీస్తు ప్రభు సంతోషించాడు, ఆమె ఏమి చేసి యేసుక్రీస్తు ప్రభుని సంతోష పెట్టగలిగింది, నేను ఎట్లాగా ఆమె మార్గంలో వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుని ఆయన సంతోష పెట్టగలను, ఆయన అటెన్షన్ గెయిన్ చేయగలను, ఆయన్ని ఆనందింప చేయగలను అని ఎవరికి వారమే ఆయన మనసు ఏంటో, ఆయన మనసును మనం ఎలా గెలుచుకోవాలో ఈ సందర్భం నుంచి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే మంచిది. కాబట్టి ఈ 3 చేస్తున్న పనులు మనం చూసాం కదా. మార్తేమో వారికి ఉపచారం చేస్తుంది, సర్వింగ్ లో ఉంది. లాజరేమో సహబంతిలో సహవాసం చేస్తా ఉన్నాడు, ఫెలోషిప్ లో ఉన్నాడు. మరియా ఆయనకి అర్పణిస్తా ఉంది, ఆయనకి బలిస్తా ఉంది, ఆయనకి కానుకిస్తా ఉంది. దాన్ని మనం ఏమంటామంటే ఆరాధన అంటాము, లేదా ప్రేమ అంటాం. దేవుడు మానవుడి నుంచి ఏం కోరుకుంటున్నాడు అన్నది మనం అర్థం చేసుకోవాల్సిన మంచి సందర్భం. ఇక్కడ ఆమె ఏమి చేసిందో, ఆమె చేసిన ఆ పని మిగతా వారికి కోపం పుట్టించింది, మిగతా వారు సనుక్కున్నారు. ఆమె చేసినందు కాదు, కానీ చెయ్యొచ్చు కానీ మరి ఎంత చేయాలా, ఇవ్వచ్చు కానీ మరి ఎంత విలువైంది ఇచ్చేయాలా, 300 దేనారాల కంటే ఎక్కువ అమ్ముడైపోయే అంత విలువైన అత్తరును యేసుక్రీస్తు ప్రభు కొరకు వృధాపరచాలా అన్నట్టుగా వారు అభ్యంతరపడ్డారు. వారు అన్న మాటలో ఇక్కడ మనం ఆ క్యాండిడేట్ ఎవరో కూడా పేరుతో రాయబడింది, ఎవరైనా ఇస్కరియోతు యూదా. ఆయన యేసుక్రీస్తు ప్రభుని అప్పగించాడన్న విషయం మనకు తెలుసు, యేసుక్రీస్తు ప్రభు తెలుసు, వారికి ఏం తెలియదు కదా. పైగా ఆయన ట్రెజరర్, డబ్బు సంచి ఆయన దగ్గరే ఉంది. కాబట్టి శిష్యులకి కూడా కోపం పుట్టించేటంతకే చేసింది. ఒకవేళ యూదా ట్రెజరర్ కాబట్టి అబ్బా ఈ డబ్బులతో ఎన్ని చేయొచ్చు, మొత్తానికి పేదలకి సేవ చేయొచ్చు అన్నంతగా అతడు అభ్యంతరపడ్డాడు. అంటే ఆమె చేసింది చిన్న పని కాదు, మిక్కిలి విలువైన దాన్ని యేసుక్రీస్తు ప్రభు మీద దిమ్మరించింది, కుమ్మరించింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఆమెను అభినందించాడు, ప్రశంసించాడు అన్న మాట దగ్గర ప్రభు ఆయన మనల్ని ఎంత ఉన్నతంగా ప్రేమించాడో మనం కూడా ఆయన్ని అంత ఉన్నతంగా ప్రేమించాలని ఎదురు చూస్తున్న దేవుడు అన్న విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన నుంచి ఆశిస్తుంది ఒకటే, ఆమె ఎంత కాస్ట్లీ పెర్ఫ్యూమ్ ఆయనకి ఇచ్చింది అన్నది మనం పక్కన పెడితే, ఆ కాస్ట్ ఆ వెల అంత ఖర్చు పెట్టడం సహజంగా మనం ఎప్పుడు ఖర్చు పెడతామంటే, పిల్లలు కలిగిన తల్లిదండ్రులు పెళ్లిళ్ళకి డబ్బులు బాగా ఖర్చు పెడతారు. ఆడపిల్ల పెళ్లికి, లేకపోతే అబ్బాయి పెళ్లికి, ఇల్లుకి, లేకపోతే చదువుకి, ఉద్యోగానికి అనిపిస్తుంది. రీసెంట్ గా ఒక బ్రదర్తో మాట్లాడుతూ ఉన్నా, బాబు నువ్వు కానిశ్చేయులువి, నీ కొడుకుని ఎట్లా నువ్వు డాక్టర్ని చదివేస్తున్నావు, పైగా వాడేమో గవర్నమెంట్ సీట్ సంపాదించాడా? సంపాదించలేదు. ఫిలిప్పైన్స్లోనే ఎక్కడో చదివిస్తూ ఉన్నాడు. ఎంత అయింది ఇప్పుడు దాకా అంటే సార్ 40 లక్షల దాకా అయింది సార్ అన్నాడు. మరి MBBSకు 40 లక్షలు ఇంకా వాడు కంప్లీట్ చేయలేదు, రేపేమో స్పెషలైజేషన్ చేయాలి, ఎంత ఖర్చు పెడుతున్నావు కదా, నీ జీతం ఎంత, నువ్వు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నావంటే అమ్మేశాను సార్ అన్నాడు. ఇంట్లో ఉన్న ఆ ఊళ్ళో ఉన్న పొలాలు అమ్మేశాను, ఉన్న ఆస్తులు అమ్మేశాను, వాడిని చదివిస్తున్నాను అన్నాడు. నిజంగా ఆ మాట మనకి ఎట్లా కనిపిస్తుంది? మనం చాలా వాటికి విలువ కడుతున్నాం. ఆ విలువ కొన్నిసార్లు మనందరం ఆకోవలోనే ఉన్నాం. ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటే సరిపోద్ది. మనం కొన్న ఇల్లు 50 లక్షలు, 60 లక్షలు, 40 లక్షలు, అది మన స్థోమతేనా? అంత ఇల్లు మనం కొనగలమా? మనం వల్ల కాని పని అయినా ఎందుకు కొన్నాం? దానికి మనం విలువ ఇచ్చాం, మన దానికి మనం దాన్ని మనం అంత ప్రేమించాం, దాన్ని మనం అంత ప్రేమించాం. కాబట్టి మనం చాలా వాటికి చాలా వెల చెల్లిస్తున్నాం. దేవుడు నా కొరకు నువ్వు ఏం వెల చెల్లిస్తావు అని ఎదురు చూసేవాడుగా ఉన్నాడన్న విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవునికి ఎంత వెల కట్టగలం, మనం దేవుణ్ణి ఎంత ఎక్కువగా ప్రేమించగలం, ఎంతగా ఆయనకి మనం ఇవ్వగలం, అదేంటి దేవుడు ఏమన్నా కోరుకుంటున్నాడా, ఇమ్మని అడుగుతున్నాడా అని నీకేమని అనిపిస్తుందా? మీకు అనిపిస్తుందా లేదో, కానీ బైబిల్లో మాత్రం ఆ మాటలు చాలా బలంగానే రాయబడ్డాయి. ఆ మాటలు మీ గమనాన్ని తీసుకురావాలని ఆశపడతానా? దేవుడు ఆయన మన నుంచి కోరుతున్నది ఏం కోరుతున్నాడు, ఏమిమ్మంటున్నాడు, ఏమి ఆశిస్తా ఉన్నాడు మనకు అర్థం కావాలి. మనం 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయానికి వెళ్దాం. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయము 24వచనం నుంచి మనం చదవాలి. 24వచనం నుంచి మనం చదవాలి. 23 కూడా చదువుదామా? అక్కడ దావీదు దేవునికి బలిపీఠం కట్టి బలి అర్పించాలి, అది ఆయన చేయాల్సిన పని. అప్పటికే తెగులు వచ్చింది, తెగులు ఆగిపోవడానికి బలి అర్పించడానికి వెళ్తా ఉన్నాడు. 22వ వచనంలో అరోణ అన్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినట్టుగా అతని దగ్గర పొలం తీసుకుని బలి అర్పించడానికి దావీదు రాజే స్వయంగా వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు అరోణ. 23వ వచనం, రాజా ఇవన్నీ అరోణ అను నేను రాజునికి ఇచ్చిచున్నానని చెప్పి నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించిన గాక అని రాజుతో అనగా, రాజు అలాగు తీసుకొనను, వెల ఇచ్చి నీ వద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకున్న దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించినని అరోనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొనెను. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపన ఆలకింపుగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయాను. ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన మాట, రాజుగారికి చాలా మంది ఫ్రీగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రాజును అభిమానించి చాలా మంది ఉన్నారు. దేవుణ్ణి అభిమానించే వారు కూడా, దేవుణ్ణి ప్రేమించే వారు కూడా చాలా మంది ఉన్నారు. దేవుణ్ణి ప్రేమించాడా, రాజుని ప్రేమించాడా, మొత్తానికి అరోనా అంటాడో పొలం ఫ్రీ, ఎడ్లు ఫ్రీ, కావలసినవన్నీ ఫ్రీ, నువ్వు తీసుకొని భక్తి చేసి నువ్వు బలిచ్చే అన్నాడు. దావీదు అంటాడు, ఓరకనే తీసుకొని ఓరకనే చేస్తే దేవుడు ఆనందిస్తాడా, దానికి ప్రైస్ ఉండాలి, దానికి వెల చెల్లించాలి. దానికి వెలచి వెల చెల్లించకుండా అదెట్లా బలవుతుంది, అదెట్లా అర్పణ అవుతుంది, అదెట్లా త్యాగం అవుతుంది, అది ఎలాగ దేవునికి నచ్చుతుంది? దయచేసి అర్థం చేసుకుందాం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, దేవా నువ్వు చేసిన ఉపకారాలకు మేలులకి నేను ఏం చెల్లించగలను, కోటి కోటి స్తుతులు తప్ప అంటాం. ఎంత సులువు కదా, ఎంత తెలివితేటలు వాడతామో కదా, కోటి కోటి స్తుతులు అని చెప్పి ఒక్క మాటతో చెప్పి చేయి దులిపేసుకుంటావా? అది దేవుని సంతోష పెడతదా? అది దేవుని సంతోష పెడతదా? దేవుడు మన నుంచి ఏమి ఆశించట్లేదా? మనం ఇచ్చే వెండితో ఆయన ఏం చేస్తాడు? మనం ఇచ్చే బంగారంతో ఆయన ఏం చేస్తాడు? మనం ఇచ్చే డబ్బులతో ఆయన ఏం చేస్తాడు అన్నది పక్కన పెడితే, ఇవ్వాలన్న మనసు, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను అని చెప్పగలిగిన భక్తి నీలో ఉందా అన్నది ఆయన చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు. అందుకే ఆ స్త్రీ విషయంలో ఆయన పలికిన ఒక మాట ఎందుకు ఆయన ఇంప్రెస్ అయ్యాడు, ఎందుకు ఆయన ఆనందించాడు అంటే ఆ మాట మీద మనం మనసు పెట్టాలి. మార్కు సువార్త 14వ అధ్యాయము 8వ వచనంలో ఇలాగ అన్నాడు, ఈమె తన శక్తి కొలది చేసింది అన్నాడు. శక్తి వంచన లేకుండా ఎంత చేయగలనో అంత కదా. ఒక సంవత్సర కాలం పాటు జీతం అంతా ఆయనకి ఇవ్వటం అన్న మాట దగ్గర దశం భాగం ఇవ్వడం చాలా సులువు కదా. ఎంతో కొంత ఇచ్చేసి చాలా ఇచ్చేసానని మనం ఫీల్ అవుతున్నాం కదా. కొడుకు విషయంలో అలా ఉండవుగా, కూతురు విషయంలో అలా ఉండవుగా, భార్య విషయంలో అలా ఉండవుగా. వాడు 10 రూపాయలు అడిగితే నువ్వు 100 రూపాయలు కొనిపెడతావుగా, వాడు కొంచెం అడిగితే నువ్వు ది బెస్ట్ గెలము నువ్వే చెప్తావుగా. బికాజ్ ఆఫ్ లవ్ కదా, ప్రేమ. ఆ ప్రేమ వారికి శ్రేష్టమైనది ఇవ్వాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మరియ హృదయం యేసుక్రీస్తు ప్రభువుని ఎంత ప్రేమించిందంటే, 11వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం సందర్భాన్ని చూసాం. 11వ అధ్యాయంలో మరి ఎలా ఉంది, మరియ గుండెలు పగిలిపో ఏడుస్తూ ఉన్నారు మార్త మరియ. ఎందుకు, ఆ ఫ్యామిలీలో ముగ్గురే, ఆ ముగ్గురులో ఇద్దరు ఆడపిల్లలు, మార్త మరియ ఒకే ఒక్క మగ దిక్కు, వాళ్ళ తమ్ముడు లాజరు. వాడు చచ్చిపోయాడు, వాడిని కప్పెట్టేశారు, వాడు సమాధిలో ఉన్నాడు. ఆ సహోదరుల దుఃఖాన్ని ఎవరు ఓదార్చగలరు, ఎవరు వారి కన్నీరు తరవగలరు? ఏ దిక్కు ఉంది, ఏ దిక్కు లేదు. ఎవడో వాళ్ళకి తిప్పిపోయిన వాళ్ళ తమ్ముని తీసుకొచ్చేవగలరు? యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు అన్న మాట వినగానే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. అయ్యా నువ్వు ఉంటే నా తమ్ముడు చనిపోయింది. యేసుక్రీస్తు ప్రభు ఆ ఇంటికి వెళ్ళాడు, ఆ సమాధి దగ్గరికి వెళ్ళాడు. చచ్చిపోయి 4 రోజులు అయ్యింది, అయ్యా కుళ్ళు కంపు కొడతాడన్న ఆ పరిస్థితుల్లో కూడా వారిని ప్రేమించి ఆయన ఆ చనిపోయిన లాజర్ని తిరిగి తీసుకొచ్చి సజీవంగా వారి చేతి కప్పచెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ ఇంటికి వచ్చాడు. జస్ట్ ఇమాజిన్ పరిస్థితి ఎట్లా ఉంటుందో. వచ్చిందెవరు? సాక్షాత్ దేవుడు మానవుడిగా మరణం మీద అధికారం కలిగిన వాడు, పునరుద్ధానం జీవం నేనే అన్నవాడు నా ఇంటికి వచ్చాడు. నా తండ్రి నా ఇంటికి వచ్చాడు, నా సృష్టికర్త నా ఇంటికి వచ్చాడు. ఆయన నా ఇంట్లో ఉన్నాడు. నేను ఆయన్ని ఎట్లా సన్మానించాలి, ఎలా గణపరచాలి అన్న కాడ ఆమె యేసుక్రీస్తు ప్రభుకి ఏమిచ్చిందంటే, శక్తి వంచన లేకుండా తన శక్తి కొలది తాను చేయగలిగినంత ది బెస్ట్. ఎలా అనిపిస్తుంది, దేనికోసం దాచుకుందో తెలియదు, ఎన్ని దినాలుగా దాచుకుందో తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభు మీద కుమ్మరించేసి ఆరాధనలో మనం మన మన ప్రేమను దేవుని పట్ల వ్యక్తపరచటం. ఆరాధన అంటే ఆయనకి మనం ఇస్తున్న విలువ ఏంటో చూపించటం. ఆరాధన దగ్గర ఒక మాట ఇలా అంటాను, చాలాసార్లు ఇందులో ఉంటారు కాబట్టి చెప్పడం మంచిదని మాట్లాడుతున్నాను. చాలాసార్లు పాటలు పాడి ప్రభువుని ఆరాధిస్తున్న వాళ్ళందరూ కూడా మోసంలోనే బ్రతుకుతారు. మళ్ళా చెప్తున్నాను, పాటలు పాడి మేము దేవుణ్ణి సంతోషపరిచాము, దేవుణ్ణి గానపరిచాము అన్న వాళ్ళంతా మోసంలో బ్రతుకుతారు. ఎందుకు ఆ మాట అనంటే, అన్నిటికంటే చాలా సులువైన నోటి మాట. ఆ నోటి మాట చేతలుగా మారాలి, క్రియారూపం దాల్చాలి. మనం దేవానికి కోటి కోటి స్థుతులు అని చెప్పేస్తాం, ప్రభు అంటాడు వీళ్ళ పెదవులతో నన్ను గణపరుస్తారు కానీ వీళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి, వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు అని ప్రభువే మార్కు సువార్త 7వ అధ్యాయంలో పెదాలతో ఆరాధిస్తున్న వారందరినీ తీల్చి పడేశాడు. మొదటి యోహాన్ పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట మనం చదవాలి. మొదటి యోహాన్ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో ప్రభు ఇలా అన్నారు, చిన్నపిల్లలారా మాటతోను నాలుకతోను వద్దు అన్నాడు, నోటి మాటలు వద్దు అన్నాడు, వట్టి మాటలు వద్దన్నాడు, గాలి మాటలు వద్దన్నాడు, గాలి మాటలు వద్దన్నాడు. ఏదో మన మాటలకి ఆయన ఏదో పొంగిపోయినట్టుగా, ఆయన ఏదో సంతోషపడిపోయినట్టుగా మనం ఫీల్ అయిపోతున్నాం. మనం మన రాగాన్ని బట్టి, మనం పాడిన పాటకి ఆ తర్వాత చాట్ బాక్స్లో ఎవరో ఒకళ్ళు అమ్మ సిస్టర్ చాలా బాగాడు, బ్రదర్ చాలా అద్భుతంగా పాడావన్న ఆ పొగడత కోసమో, నిన్ను చూపించుకోవడానికి నీ టాలెంట్స్ అన్ని చూపించుకోవడానికి ఏ ఉద్దేశంతో పాడుతున్నావో తెలియదు కానీ ప్రభు అన్నాడు ఆ పాట చేతగా మారకపోతే అలాంటి గాలి పాటలు ఒట్టి పాటలు నాకు అక్కర్లేదు అన్నాడు ఆయన. 18వ వచనంలో మాటతోను నాలుకతోను కాక క్రియతో ప్రేమించాలి, సత్యముతో ప్రేమించాలి అన్నాడు. ఆ ప్రేమించాలి అన్న మాట ఇంకా మనకు బాగా అర్థం కావడానికి 16వ వచనంలో ఒక మాట లాగా అంటాడు, ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టాడు. యేసు నిన్ను ఎలా ప్రేమించాడు, యేసు నిన్ను ఎలా ప్రేమించాడు, ఒట్టి మాటలతో ప్రేమించాడా? ఆయన ప్రేమ మాటల ప్రేమ నో, కేవలం మాటలు చెప్పి కూర్చున్నవాడు కాదు. మన నోటి మాట చేత రక్షించలేడా? ఆకాశ మహాకాశాన్ని కలిగిన వ్యాకాన్ని మాట చేత కలగజేసిన దేవుడు నీకోసం నా కోసం మానవుడిగా దిగి రావాలా? ఆయన ఒట్టి మాటలతో ప్రేమించిన వాడు కాదు, ఆయన చేతలు చేసి చూపించిన వాడు. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎత్తిదని తెలుసుకునిచున్నాం, ప్రేమను చూడగలుగుతున్నాం, ప్రేమను ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాం, ఆ ప్రేమ కోసం ఈరోజు మనం మాట్లాడుకోగలుగుతున్నాం. ప్రేమ క్రియారూపకం దాల్చింది. అయితే మరి నీ సంగతి ఏంటంటాడు, మనము కూడా సహోదర నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. దేవుణ్ణి ప్రేమించడం అన్న మాట పూర్ణ హృదయంతో ప్రేమించాలంట. రెండవ మాట, పొరుగు వారిని ప్రేమించాలి, నిన్ను వలని పొరుగు వాడిని ప్రేమించాలన్నాడు. దేవుడు ప్రేమను కోరుకుంటున్నాడు, ప్రేమ అయిన దేవుడు ప్రేమను కోరుకుంటున్నాడు. ప్రేమ లేనివాడు నా వాడు కాడు అనుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును నువ్వు ప్రేమిస్తున్నావంటే, అమ్మో ఆయన అంటే నాకు చాలా ఇష్టం అండి, నా ప్రాణం అండి అని కేవలం గాలి మాటలు చెప్పి చేతల్లో లేకపోతే, సమయాన్ని ఇవ్వకపోతే, ఆయన కొరకు విలువైన దాన్ని ఇవ్వకపోతే, ఆయన గణపరచడానికి నువ్వేమి చేయకపోతే నీ ప్రేమ ఆయన సంతోష పెడుతుందని అనుకోవడం పొరపాటే. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనానికి వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనానికి వెళ్దాం. అందులో పౌలు ఇలాగ అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, నేనిప్పుడు శరీరం ముందు జీవించుచున్న జీవితం అండర్లైన్ చేయండి, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడు. ఆయన ప్రేమించాడా? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ప్రేమ త్యాగం చేసిన యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించాడు తండ్రి ప్రేమ. ఇక్కడ మనం యేసుక్రీస్తు ప్రభుని చూస్తున్నాం, ఆయన నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇలా అంటాం, మన జీవితంలో అన్నిటికంటే విలువైంది ఏంటి? బైబిల్ అంటుంది ప్రాణానికి ఏది వెలకట్టగలదు? ఒక మనుషుడు తన ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వగలడు? నీ ప్రాణం విలువ ఎంత అంటే ఏం చెప్పగలవు? 1 కోటి రూపాయలు ఇస్తాను ప్రాణం తీసేసుకుంటే ప్రాణం తీసేసుకుంటావా? నీ గుండె మాకు కావాలి ఆ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం, గుండె ఇచ్చేయండి ఇచ్చేస్తామా? దానికి ఏం విలువ కడతాం? ప్రాణానికి విలువ కట్టలేం. దేవుడిచ్చిన అమూల్యమైనది అది. దేవుడే ఇచ్చాడుగా, నువ్వే ఈ చిన్న జీవితాన్ని పెట్టడానికి అంత ఆలోచిస్తా ఉంటే దేవుడు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నీ కొరకు నా కొరకు మానవుడిగా దిగి రావటం, ఒక్క మిట్టి దిగడానికి చాలా కష్టమైపోతుంది కదా. ఆయన ఎక్కడ దాకా దిగొచ్చేసాడు, ఎన్ని మెట్లు దిగొచ్చాడు, 0 అయిపోయి నిలబడ్డాడు, రిక్తుడు అంటాడు ఫిలిప్పీ రాసిన పత్రికలో. ఆయన తన్ను తాను రిక్తునిగా ఎంప్టీ చేసేసుకున్నాడు, అంతా వదిలేసుకున్నాడు నీ కోసం. ఆయన నేను ఎంత ప్రేమిస్తా ఉంటే నా పిల్లలుగా మీరు నా దగ్గర నటిస్తారా? నా పిల్లలుగా మీరు కేవలం వాడుకోవడానికి అవసరాల కోసం దొంగ భక్తి, నోటి మాటలతో వేషధారి భక్తి, పైపై భక్తి చేస్తారా? అది ఆయనకు సంతోషమా? హృదయం ఆయనకు తెలియదా? అంతరంగాన్ని ఆయన చూడడం లేదా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆ స్త్రీ దగ్గర ఏం చేస్తారంటే తన శక్తి కొలదిగా ఆమె నాకు చేసింది, ఆమె తన ప్రేమను ఈ క్రియలో చూపిస్తుందని ఆమెను బట్టి ప్రభు సంతోషించడాన్ని మనం చూస్తా ఉన్నాం. అది మన ప్రేమ సంగతి ఏంటి? మన ప్రేమ సంగతి ఏంటి? రెండో మాట ఆ త్యాగం, ఆమె చేసిన త్యాగం. సంవత్సర కాలపు ఆదాయం, 1 సంవత్సర కాలపు ఆదాయాన్ని ఆమె యేసుక్రీస్తు ప్రభు కోసం ఎంత త్వరగా వదిలిచ్చేసుకుంది. అంటే ఎంత త్వరగా అన్న మాట దగ్గర ఏమాత్రం జంకకుండా, ఏమాత్రం ఆలోచించకుండా, ఎవరినో అడగాలి, ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలన్న ఆలోచన లేకుండా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే బైబిల్లో కొన్ని సందర్భాలు రాయకూడదు, అవి మనకు అర్థం కావాలి, అవి మనకు అర్థం కావాలి. ఆదికాండం ప్రారంభం నుంచి కొన్ని వాక్య భాగాలు మనం చూడాలి. ఆదికాండం 4వ అధ్యాయంలో బలి అర్పించిన సందర్భం లేదా అర్పణ తీసుకొచ్చిన సందర్భాన్ని కయీను హేబెలు దగ్గర మనం చూస్తాం. ఆ వాక్య భాగం చదువుతా ఉంటే ఇద్దరూ దేవుని ప్రేమించారు, ఇద్దరూ దేవుని కొరకు కానుక తీసుకొచ్చారు, ఇద్దరు దేవుని కొరకు కానుక తీసుకొచ్చారు. దేవుడు ఏం చేయాలి? నాకు మీ ఇద్దరు 2 కళ్ళలాంటి వారు, నాకు కుడి కన్ను నువ్వు, ఎడమ కన్ను నువ్వు, ఇద్దరిని అంగీకరిస్తున్నానని చెప్పి పెద్ద మనసు చేసుకొని ఆయనే అడ్జస్ట్ అయిపోయి యాక్సెప్ట్ చేసేయాలి. ఆయన ఎలాంటి వాడంటే ఒకడు నచ్చాడట, ఒకడు నచ్చలేదట, ఒకడు అర్పణ తీసుకున్నాడట, ఒకడు అర్పణ తీసుకోలేదట. అదేంటది? ఇద్దరిది తీసుకోవాలిగా, ఇద్దరిని యాక్సెప్ట్ చేయాలి కదా. నేను అలా ప్రేమించలేదే, నా ప్రేమలో హెచ్చు తగ్గులు లేదే, నా ప్రేమలో కపటం లేదే, నా ప్రేమలో నటన లేదే, నేనేమి పై ముఖస్థుతి కోసం చేయలేదే, నేను నిన్ను ఎంత ప్రేమించాను, నువ్వు మాత్రం నన్ను ఎంత తక్కువగా ప్రేమిస్తావా అని ప్రశ్నించే రకం ఆయన. ఆదికాండం 4వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూడాలి. 4-5 వచనాలు మనం చూడాలి. ఆయన ఏం చెప్తున్నాడో మనకు అర్థమవుతుంది. 4-5 వచనాలు హేబెలు కూడా తన మందులో తొలిచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణ లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కారణం ఏంటి అన్నది మనం ఎంతైనా ఆలోచించవచ్చు, ఏమైనా కామెంటరీ చెప్పొచ్చు, కానీ నాకు అనిపిస్తుంది ఇద్దరిలో ది బెస్ట్ ఎవరు అని చూశాడేమో ఆయన. మనం చూడమా, ది బెస్ట్ కావాలి నాకు, ది బెస్ట్ కావాలి. చాలా మంది మీకు మ్యారేజ్ గిఫ్ట్లు తేవచ్చు కాక, బర్త్డే గిఫ్ట్ తేవచ్చు కాక, కానీ అందులో వాట్ ఈజ్ ద బెస్ట్ అది మనం వెతుక్కుంటాం. విచ్ వన్ ఈజ్ ద బెస్ట్ అన్నది మనం వెతుక్కుంటాం. ఆయన ఉన్నతంగా ప్రేమించినప్పుడు మనం అరాకొరా భక్తి చేసి దాంతో ఆయన అడ్జస్ట్ అయిపోతాడు అనుకోవడం మన అమాయకత్వమే. ఎవరి పత్రిక పదకొండవ అధ్యాయము 4వ వచనానికి వెళ్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనానికి వెళ్దాం. విశ్వాసాన్ని బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి. ఇద్దరిలో ఏది బెస్ట్ అని చూస్తున్నాడు ఆయన. ఒకరికంటే ఒకరు ది బెస్ట్ ఇచ్చారు. రెండో పడితే పోనీలే, బాధపడతాడులే, తీసుకుందాంలే, కావాలంటే పక్కన పెడదా అని అనుకోలే. మొఖం మీద నాకు నచ్చలేదు పో అన్నాడు ఆయన. మొఖం మీదే నాకు నచ్చలేదు రిజెక్టెడ్ అని కొట్టేశాడు ఆయన. ఎంత కోపం వచ్చేసిందో కయ్యానికి. నిజంగా ఆ పౌరుషం రోషం ఉంటే ఏం చేయాలి? నేను నా తమ్ముడి కంటే ది బెస్ట్ ఇవ్వాలని చెప్పి ఇంకా ఎక్కువ ప్రేమించాలనుకుంటే ఎంత బాగున్నా. అది అర్థం కాల అపవాదికి అవకాశం ఇచ్చాడు. కాబట్టి దయచేసి దేవుడు ఏం ఆశిస్తా ఉన్నాడు మనకు అర్థం కావాలి. దేవుని దృష్టికి ఏది విలువైందో మనకు అర్థం కావాలి. పేతురు 3వ అధ్యాయము 4వ వచనానికి వెళ్దాం. పేతురు 3వ అధ్యాయము 4వ వచనానికి వెళ్దాం. 4వ వచనానికి వెళ్దాం. అక్కడ 2వ భాగం ఇలాగ అన్నాడు, మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఏది దేవునికి ది బెస్ట్ అట, ఏది దేవుడు ఎక్కువ వాల్యూ ఇస్తున్నాడంటే హృదయానికి, పర్సనాలిటీకి, నీకే. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నీ జేబులో పర్స్ కాదు, నీ ఏటీఎం కార్డు కాదు, నీ జీవితంలో టైత్ కాదు, దశంభాగం కాదు, నీ హృదయం. నీ హృదయం, హృదయాన్ని ఎవరు దేవుని కొరకు సజీవ యాగముగా పరిశుద్ధంగా దేవునికి ఇస్తారో అది ఆయన ఎంత సంతోషపెడతదో. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. అందులో ఆయన మొదటి వచనం అంటాడు, యెహోవా ఇలాగ ఆజ్ఞించున్నాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా నిమిత్తం కట్టను ఉద్దేశించి ఇల్లు ఏ పాటిది అన్నాడు. నాకు విశ్రమ స్థానముగా కట్టను ఉద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృతములు, అవి నా వలన కలిగినవి యెహోవా సెలవిచ్చున్నాడు. ఆ మాట మనకు అర్థమైతే, అయ్యా నీకు మేమేమిస్తాం ఇక, ఆకాశం నీదే, భూమి నీదే, వెండి నీదే, బంగారం నీదే, అన్నీ నీవే, ఇక నీకు మేమేమిస్తాం, ఇక నీకేమిస్తాం? రైట్ రైట్, వీటిలో పెట్టుకో, మేము నీకేమి ఇవ్వగలం, అన్నీ నీయే కదా అని మనం ఎరగాలి. సాంబయ్య గారు మీట్లో పెట్టుకోలేదు, దొరగాలి. ఓకే, దేవుడు ఆకాశం నాదే అంటున్నాడు, భూలోకం నాదే అంటున్నాడు, వెండి నాదే అంటున్నాడు, బంగారం నాదే అంటున్నాడు, అంతా అయిందే, ఆయనకు మనం ఏమి ఇస్తాం? ఇక్కడ ఏమిమ్మంటున్నాడు ఆయన? 2వ వచనం చూడండి ఏమంటున్నాడు 2వ భాగంలో. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుంటాడో వాణినే నేను దృష్టించుచున్నాను అన్నాడు. ఏం కావాలంట? నువ్వే కావాలంటాడు. నీ హృదయం కావాలంటాడు. నీ ఆరాధన కోరుతున్నానంటాడు. నీ భయభక్తులు కోరుతున్నాను అంటున్నాడు. నేను పిలిస్తే ఆ రెవరెన్స్ తోటి, ఆ ప్రేమతోటి, భయభక్తులతో నన్ను సేవించాలి అంటాడు. మనకు ఆయన ఎంత విలువిచ్చాడో, మనం ఏదో ఒకటి ఇచ్చేస్తే సరిపోతుంది అది ఆరాధన అనుకోవటం మన అమాయకత్వం అని ప్రభు యొక్క ప్రేమను బట్టి జ్ఞాపకం చేస్తా ఉన్నారు. సరే, ప్రాముఖ్యంగా ఈ వాక్య భాగం నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన మరొక మాట ఒకసారి 3వ వాక్యానికి వెళ్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 8వ వచనంలో ప్రభు ఒక మాట అన్నారు, ఈమె తన శక్తి కొలద చేసింది, అది ప్రభువుకు నచ్చింది. ఆయన మనం ప్రేమించిన, ఆయన మనం ఆరాధించిన, ఆయన మనం సేవించిన, ఎలా సేవించాలంటే శక్తి వంచన లేకుండా, శక్తి కొలది. దాన్ని మత్తయి సువార్త 2వ అధ్యాయం అలాగంటాడు, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో. ఆ పూర్ణ అన్నమాట కాడ సంపూర్ణంగా 100% దేవునికి మనం చేసేది 100% చేయాలట. కాబట్టి ఆమె ప్రేమను మనం చూస్తున్నాం, ఆమె త్యాగాన్ని మనం చూస్తున్నాం, ప్రభువుని ఎంత ప్రేమించిందో ఆ ప్రేమ ఆ క్రియల్లో మనం చూస్తున్నాం. ఆమె కాదు, బైబిల్లో అలాగే బైబిల్ తర్వాత సంఘ చరిత్రలో యేసుక్రీస్తు ప్రభువుకి వారు కట్టిన యేసుక్రీస్తు ప్రభువుకి వారు ఇచ్చిన అర్పణ ఏంటి, యేసుక్రీస్తు ప్రభుని వారు కనపరిచిన రీతి ఏంటంటే ఆయన కొరకు ఉద్యోగాలు మానేసిన వారు, ఆయన కొరకు జైలుకి వెళ్ళిన వారు, ఆయన కొరకు కొరడా దెబ్బలు అనుభవించిన వారు, ఆయన కొరకు హతసాక్షులు అయిపోయిన వారు. ఏమనాలి దాన్ని? ఏమైనా భక్తి అనాలా? మన భక్తి అంటే ఏమనుకున్నాం? నమ్ముకున్నాం, బాప్తీసం తీసుకున్నాం, వారంలో ఒక రోజు వెళ్తాం, కానికిస్తాము, అయిపోయింది భక్తి. మరి వాళ్ళేంటి ప్రాణాలు ఇచ్చేస్తున్నారు? వాళ్ళేంటి జైలుకి వెళ్ళిపోతున్నారు? వాళ్ళేంటి ఉద్యోగాలు మానేస్తున్నారు? వాళ్ళేంటి పిల్లలను చదువులు మానిపించి బైబిల్ క్లాస్కి పంపిస్తూ ఉన్నారు? ఏమని అర్థం చేసుకోవాలి? ఎట్లా అర్థం చేసుకోవాలి? అందరూ చేస్తున్న భక్తుల్లో దేవుడు ది బెస్ట్. ఎవడు నన్ను పూర్ణంగా ప్రేమిస్తున్నాడు అని ఆయన చూస్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడం చాలా. కాబట్టి ఆమె తన శక్తి కొరత చేసింది అని మనం చదువుతున్నాం. రెండో మాట మనం చదవాలి. రెండో మాట, నా భూస్థాపన నిమిత్తం నా శరీరమును ముందుగా అభిషేకించాను అన్నాడు. తెలుగులో భూస్థాపన అన్నాడు కానీ ఇంగ్లీష్లో ఎంత స్పష్టంగా ఉంటుందో, ఫర్ మై బరియల్ అని రాయబడింది. నా సమాధి కొరకు చేసింది అన్నాడు. నా సమాధి కొరకు చేసింది అన్నాడు. ఈ మాట కొంచెం మీకు అర్థం కాదండి. మార్తా మరియల సందర్భంలో మరియా యేసుక్రీస్తు ప్రభు పాదాల వద్ద కూర్చొని ఆయన నోటి మాటలు వింటుంది అని మనం చెబుతున్నాం. అవును, ఆమె ఆయన నోటి మాటలు వింటుంది, ఆయన పాదాల దగ్గర కూర్చుంది, ఆయనకి ఆమె తెలివిచ్చింది. లోకాసువార్త 10వ అధ్యాయంలో మనం ఆ మాటలు చదువుకున్నాం. లోకాసువార్త 10వ అధ్యాయం 39వ వచనంలో మరియా ఆమె యేసు పాదాల వద్ద కూర్చొని ఆమె బోధ వింటుంది. యేసుక్రీస్తు ప్రభు బోధ వింటే యేసుక్రీస్తు ప్రభు బోధానికి ఏమర్థమై ఉంటుంది? యేసుక్రీస్తు ప్రభు ఏమని బోధించుంటాడో, యేసుక్రీస్తు ప్రభు ఏమని బోధించుంటే యేసుక్రీస్తు ప్రభు సమాధి కొరకు ఆమె అత్తరు పూసింది అని ప్రభు మాట్లాడాడు. యేసుక్రీస్తు ప్రభు బోధ ఏమర్థమైందో తెలియదు కానీ మరియకి ఏమర్థమైంది అంటే యేసుక్రీస్తు ప్రభు భూమి మీద సెటిల్ అయిపోవడానికి రాలేదు, యేసుక్రీస్తు ప్రభు భూమి మీద నన్ను కూడా సెటిల్ అయిపోమని చెప్పడానికి రాలేదు. యేసు ఇప్పుడు నూరు తెరిచి మాట్లాడినా, ఇదిగో నేను యెరూషలేముకి వెళ్తున్నాను, వారు నన్ను పట్టుకుంటారు, వారు నన్ను శ్రమ పెడతారు, వారు నన్ను చంపుతారు, నేను సిలువు వేయబడతాను, మూడో దినం తిరిగి లెగుస్తాను అన్న మాట ప్రభు చెప్పాడు. అసలు సువార్త అంతటిని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు ఎలా తేల్చేస్తాడు, ఆయన మరణ సమాధి పునరుద్ధాన. యేసుక్రీస్తు ప్రభు మరణానికి ముందర జీవితం కొరకు బైబిల్లో బోధించలా, యేసుక్రీస్తు ప్రభు మరణం తర్వాత జీవితం కొరకు బోధించాడు. యేసుక్రీస్తు ప్రభు 60 సంవత్సరాల జీవితంలో భోగభాగ్యాలు ఎలాగ అనుభవించాలి చెప్పడానికి రాలా. యేసుక్రీస్తు ప్రభు 60 సంవత్సరాల జీవితాన్ని విడిచి భోగభాగ్యంలో నిత్య విశ్రాంతిలో ఎలా ప్రవేశించాలో నేర్పించాడు. ఆయన నేను వచ్చి తీసుకెళ్ళిపోతాను అన్నాడు తప్ప, నేను మిమ్మల్ని ఎక్కడే ఉంచేస్తాను, మీరు ఎక్కడే సెటిల్ అయిపోండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, దీర్ఘాయుస్తూ ఉండండి అన్న మాటలు ఎక్కడ బైబిల్లో మనం చూడం? 11వ అధ్యాయంలో ఏం నేర్పించాడు? నేనే పునరుద్ధాను, నేనే జీవము అన్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మరియా ఆయన మీద ఎంత విలువైన ఆ అత్తరు కుమరిస్తే 11వ అధ్యాయంలో ఆయన ఏం చెప్పాడు? 11వ అధ్యాయానికి వెళ్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 23వ వచనం. యేసు నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో, అంత్య దినమున పునరుద్ధానము లేచిందని ఎరుగుదనే నేను. 25, అందుకు యేసు పునరుద్ధానం చేయవు నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. యేసు బోధంత పునరుద్ధానం కొరకు, యేసు బోధంత చనిపోయి కూడా బ్రతికే జీవితం కొరకు, అమరత్వం కొరకు ఆయన మాట్లాడతాడు. యేసుక్రీస్తు ప్రభు బోధలో ఆయన మరణం కొరకు బోధిస్తే మరేకి ఏమర్థమైందంటే మరణం శాపంగా అనిపించలా, మరణం వరంగానే అర్థమైంది. మరణం నష్టంగా అనిపించలా, మరణం గొప్ప లాభంగా అనిపించింది. మరేకి మాత్రమేనా? పౌలేమంటాడు, చావైతే లాభం అంటాడు. అపోస్తులందరూ ఏమంటారు? చావైతే లాభం అంటారు. యేసుక్రీస్తు ప్రభు బోధ అదే, వాళ్ళకి అర్థమైంది అదే, మరీకి అర్థమైంది అదే. కాబట్టి మరీ ఏం చేసిందంటే ఆయన భూస్థాపన నిమిత్తం ఆ అత్తర పూసిందని ప్రభు మాట్లాడాడు. చాలాసార్లు ప్రసంగాలు చెప్తున్నప్పుడు మరణం కొరకు ప్రసంగం చెప్పాలన్నా ప్రసంగంలో చావు అన్న మాట వచ్చిందంటే వినేవాళ్ళు ఏమైపోతారు, కలవరపడిపోతారు. ఏంటి ఈయన చావు కోసం మాట్లాడుతున్నాడు? చక్కగా మంచి మాటలు, దీవించే మాటలు, ఆశీర్వదకర మాటలు, ఆదరించే మాటలు చెప్పాలి. కానీ నా మరణం, తీర్పు, పాతాళం, పరలోకం అవన్నీ ఎంత కష్టంగా ఉంటాయో, నీ కష్టంగా ఉంటే ఉండొచ్చుగాక. యేసు చెప్పిన బోధ అదే. భూమి మీద ఆరోగ్యంగా ఉండాలంటే ఆకులు తినాలి, అలమలు తినాలి, యోగాలు చేయాలి, తలకిన శాసనాలు చేయాలి, జిమ్కి వెళ్ళాలి, వాకింగ్ చేయాలి. ఇవేమి బైబిల్లో కనబడవు, అదంతా హెల్త్ సైన్స్ లోకంలో కనబడతా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు కరాఖండిగా మొహమాటలు లేకుండా ఒక్క మాటలో నువ్వేం చెప్పాలనుకున్నా చెప్పేయ్యా, వినేస్తానంటే ఒక మాటలో తేలి చెప్పేస్తాడు. మార్కు సువార్త 8వ అధ్యాయము, మార్కు సువార్త 8వ అధ్యాయము చూడండి ఏమంటున్నాడో, 34 నుంచి మాట్లాడుతున్నాడు. అంతటా ఆయన తన శిష్యులను, జన సమూహమును తన వద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించాలన్నాడు. ఏం చేయాలట? తన్ను తాను ప్రేమించుకుని వెంబడించమన్నాడా? ఆహా, ఉపేక్షించుకొని. ఉపేక్ష అన్న మాట ఇంగ్లీష్లో అయితే డినై హిమ్సెల్ఫ్ అంటాడు. నిన్ను నువ్వు కాదనుకోవాలట, నీ సుఖాలు నువ్వు కాదనుకోవాలట, నీ జీవితం నీది కాదనుకోవాలట, ఆయనకు అప్పగించేసుకోవాలి, బలిపీయటం మీద ఎత్తి నిలబడాలట. ఆయన వెంబడించడం అంటే సిలువెత్తుకో అన్నాడు, ఉపేక్షించుకో అన్నాడు. అది ఆయన బోధలో ఉన్న మాటలు. 35వ వచనం అంటాడు, తన ప్రాణాన్ని రక్షించుకుని కోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తం స్వార్థ నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకో. ఏమంటున్నాడు? ప్రాణాన్ని కాపాడుకోమంటున్నాడా? పోగొట్టుకోమన్నాడు. పోగొట్టుకో అంటాడు, సిలువెత్తుకో అంటాడు, ఉపేక్షించుకో అంటాడు. సువార్త నిమిత్తం, యేసు నిమిత్తం ప్రాణాన్ని పోగొట్టుకోవాలంట. అది ఆయన బోధ. యేసుక్రీస్తు ప్రభు బోధ పాదాల వద్ద కూర్చొని విన్నాం మరియకి ఏమర్థమైంది అంటే ఇప్పుడు వరకు విలువైందిగా ఆమెకి ఆ అచ్చ జటమాంసి అత్తరం ఉంది, దానికి చాలా విలువ. అది బయటికి తీసుకొని రాగానే అంటున్నారు, ఇంత విలువైన అత్తరు ఎందుకు పాడు చేస్తావు? ఇప్పుడు దాకా ఆమె కూడా అది విలువైందే, ఇప్పుడు అది వేస్ట్ అనిపిస్తుంది. పగలగొట్టి ఆయన మీద కుమ్మరించేసి, ఎవరు విలువైన వాడు? నువ్వే విలువైన వాడు. దేవుడు తప్ప లోకంలో ఏది విలువైంది కాదు ఆమెకు అర్థమైంది. మరి ఏది విలువైంది? మరణం విలువైంది. మరణం తర్వాత రాబోతున్న అక్షయ జీవితం విలువైంది. కేవలం మరీ మాత్రం అలా చేసిందా? అపొస్తలుల కార్యాల గ్రంథం చదువుతా ఉంటే బుర్ర పాడైపోతుంది. ఏంటి భక్తి? ఏం చేస్తున్నారు? మేమేమో యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే అవి వచ్చేస్తే, ఇవి వచ్చేస్తే ఆస్తులు విరిగిపోతాయి అని విన్నాం. ఏలేంటి ఆస్తులు అమ్మేసుకుంటున్నారు? వాళ్ళు ఎట్లాగ అర్థమయ్యాడు యేసుక్రీస్తు ప్రభు? నాకెట్లాగ అర్థమవుతున్నాడు? నేను కరెక్టా, వాళ్ళు కరెక్టా అని చెప్పి ఎంత మదన వస్తుందో ఆ వాక్యాలు చదువుతా ఉంటే. రండి, ఏం చెప్తా ఉన్నాడు చూద్దాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము, అపొస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము 33వ వచనం, 33వ వచనం ఇలా రాయబడింది, ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానము గురించి సాక్ష్యం ఇచ్చారు. దేని కొరకు సాక్ష్యం ఇచ్చారట? పునరుద్ధానం కొరకు. పునరుద్ధానం అంటే మీకు తెలుసు కదా, మరణానికి ముందట జీవితం కాదు, మరణం తర్వాత జీవితం, మరణించి తిరిగి లేవటం పునరుద్ధానం. వాళ్ళు ఏం చెప్పారంటే, అరే బాబు మనకు పునరుద్ధానం ఉంది, దెర్ ఈజ్ రిజరక్షన్, దట్ ఈజ్ ఎటర్నిటీ, నిత్యత్వం, అమరత్వం, భోగభాగ్యం, దాన్ని పొందుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అది అనుగ్రహించబడింది, వాగ్దానం చేయబడింది అన్న మాట వాళ్ళు విన్నారు. పునరుద్ధానం ఎంత గొప్పదో అర్థమైతే భూమి జీవితం ఎంత చిన్నదో వాళ్ళకి అర్థమైన తర్వాత వాళ్ళు ఏం చేశారట, 34 వచ్చినలా అంటది, భూములైనా ఇండ్లైనా కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వల్ల తెచ్చి అపోస్తలు పాదాల వద్ద పెట్టుచు అమ్మేశారట. ఏమమ్మేశారు, ఆస్తులు అమ్మేస్తున్నారు, భూములు అమ్మేస్తున్నారు, పొలాలు అమ్మేస్తున్నారు, ఇల్లు వాకలు అమ్మేస్తున్నారు. ఎందుకురా బాబు అమ్మేసుకున్నారంటే, మేము కొనుక్కోవాలి, పరలోకాన్ని కొనుక్కోవాలి, నిత్యత్వాన్ని కొనుక్కోవాలి, మహిమను కొనుక్కోవాలని చెప్పి అమ్మేస్తున్నారట. 36-37 వచనాల్లో అక్కడ బర్నబా కోసం చదువుతాం, మిగతా వాళ్ళు ఎంత అమ్మారు తెలియదు కానీ ఈయన అమ్మిని మాత్రం ఖచ్చితంగా చెప్పాలనుకున్నాడు పరిశుద్ధాత్ముడు. అందుకోసం ఆయన కోసం స్పెషల్ గా పేరుతో మెన్షన్ చేసి చెప్తా ఉన్నాడు. కుప్రాలో పుట్టిన లేవీడు యోసేపు అనుకుంటేను, ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అర్థమిచ్చి బర్నబా అని పేరు పెట్టిండేది, ఇతడు భూమి గలవాడే ఉండి దాన్ని అమ్మేశాడు. ఎన్ని ఎకరాలో చెప్పలేదు కాని అమ్మేసింది మాత్రం రాయించాలనుకున్నాడు, పేరుతో పాటు రాయించాడు, భూస్వామి. ఈ భూస్వామి భూములు అమ్మేశాడు, అమ్మి ఏం చేశాడు, దాని వెల తెచ్చి అపోస్తులు పాదాల వద్ద పెట్టాను. వెలలేని భక్తి, ఆయన కొరకు లోకాన్ని విడిచిపెట్టలేని భక్తి, ఆయన కొరకు విలువైన వాటిని కుమ్మరించలేని భక్తి, ఆయన ఎట్లా సంతోషపెడతాడు. పునరుద్ధానం అర్థమైంది, భూస్థాపన అర్థమైంది, యేసుక్రీస్తు ప్రభు మరణం తర్వాత లోకానికి వచ్చేది, ఆయనకు వచ్చేది, నాకు వచ్చేది అంటే అర్థమైన తర్వాత ఆ భూస్థాపన కొరకు ఆమె ఆత్తర తీసుకొచ్చి బ్రతుకుండగానే ఆయన నెత్తి మీద కుమ్మరించేసింది. యేసుక్రీస్తు ప్రభు సువార్త చెప్తా ఉన్నాడు, అదే సువార్త, ఎంత సంతోషపడతా మాట చెప్తా ఉన్నాడు. మీరు ఈ కోణంలో బైబిల్ చదవండి, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే ఏమేం పొందుకున్నారు, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే ఏమేం వదులుకున్నారు. పొందుకున్నవేమో అన్ని ఫల సంబంధమైనవి, వదులుకున్నవేమో భూ సంబంధమైనవి. రివర్స్ అయిపోయేమేమో, అన్ని భూ సంబంధమైన పొందుకుంటున్నాం, దాన్నే ఆశీర్వాదం అనుకుంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలో చాలా స్పష్టంగా మనం చూస్తున్న ఈ మాటల వెలుగులో మనం ఎట్లా ఉన్నామో మనల్ని మనం పరీక్ష చేసుకోవటం ఎంతైనా మంచిదని ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చెంట ఇష్టపడతా ఉన్నారు. ఆ పక్కన ఇంకో క్యాండిడేట్ ఉన్నాడు, ఎక్కడ, యోహాను సువార్త 12:4 వచ్చింది. మేబీ ఆ క్యాండిడేట్ ఏమైనా మనలోకి వచ్చాడేమో, ఆ క్యాండిడేట్ యొక్క ఛాయలు పూడుకులు ఏమన్నా మనలో ఉన్నాయేమో చెక్ చేసుకుంటే చాలా మంచిది. యోహాను సువార్త 12:4 వచ్చినలో ఆయన శిష్యులలో ఒకడు, ఎవరు, శిష్యుడే, దొంగ శిష్యుడు, డబ్బు దొంగ, డబ్బు పిశాచి, దేవుణ్ణి డబ్బు కోసం అమ్మేసినాడు. ఎవడున ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండకూడదురా అంటే డబ్బు ఎక్కువైపోయింది యేసుక్రీస్తు ప్రభు కంటే. 30 నాణ్యాల కోసం దేవుణ్ణి అమ్మేసినాడు. ఎందుకు ఆ యోధా కనబడుతున్నారంటే, మేబీ ఆ యోధాను మోసం చేసిన వాడు, నిన్నేమైనా మోసం చేస్తున్నాడేమో చెక్ చేసుకోమంటున్నాడు ఆయన. 12:4 ఏమంటాడు, 5 ఈ అత్తరెందుకు 300 ధ్యానాలకు అమ్మి భేదలకు ఇయ్యలేదు నేను, అబ్బో సేవ కోసం మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు అంటాడు, వాడు దొంగ, సేవ కోసం మాట్లాడతాడా, వాడు ఆల్రెడీ దొంగతనం చేస్తూ దోచుకుంటూ ఎలా అనిపిస్తుంది, చర్చెస్ ఆస్తుల కోసం గొడవ ఈ కోట్లు తిరుగుతా ఉంటే ఎవరి కోట్లకు వచ్చిన వాళ్ళు, పాస్టర్లు, బిషప్లు, రెవరెండ్లు, సంఘ పెద్దలు, మరి వీళ్ళందరూ ఎందుకు ఆస్తుల కోసం ప్రాకులు ఆడుతున్నారు. యేసుక్రీస్తు యొక్క తమ్ముళ్ళు శిష్యుణ్ణి ఎలా మోసం చేసిందో వాళ్ళు చాలా మంది మోసపరిచారు, వాళ్ళ సంగతి మనకి ఎందుకు, కానీ మన సంగతి ఏంటి, పరీక్ష చేసుకుంటే మంచిది. మనకేమైనా మరికేమో విలువైంది కుమ్మరించి ఆయన మీద పోసేసింది, యేసుక్రీస్తు ప్రభువే నాకు విలువైనడు, ఇదేది విలువైంది కాదు అంట. యేసుక్రీస్తు యోధేమో యేసుక్రీస్తు ప్రభువుని 30 నాణ్యాల కోసం అమ్మేసుకున్నాడు. అమ్మేసుకున్నవాడు ఏమయ్యాడు? ఊరు పోసుకొని చచ్చిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు దేన్ని బట్టి సంతోషిస్తాడు? యేసుక్రీస్తు ప్రభు దేన్ని బట్టి ఆనందిస్తాడు? నీ హృదయం దేనికి వెలకట్టింది? నీ హృదయం దేన్ని విలువైంది గెలిచింది? ఎవరి కొరకు ఎవరు వదిలిపెడుతున్నావు? ఆయన కొరకు ఏం త్యాగం చేస్తున్నావు? ఆయన పట్ల నీ ప్రేమని ఎట్లానూ చూపించగలుగుతున్నావు? నీ క్రియలు ఏవి? నీ భక్తి ఏది? నీ అర్పణ ఏది? నీ సమర్పణ ఏది? నీ సిద్ధపాటు ఏది? ఆమెకి ఏమైనా భూస్థాపన అంటే కష్టం అనిపించిందా? బాధ అనిపించిందా? ఆహా, అది గొప్ప వరం, భాగ్యం అనిపించింది. మనం ఎట్లాగ ప్రభువుని ప్రేమిస్తున్నాము, మనం ఎలాగున్నాము, మనం మనం పరీక్ష చేసుకోవడం మంచిది. కాబట్టి ప్రభు ఎవరిని ఎవరి ఎందు ఆనందిస్తున్నాడు? ఆయన కొరకు లోకాన్ని విడిచిపెట్టేవారు, ఆయన కొరకు లోకంలో ఉన్న దాన్ని బలిపీఠం మీద పెట్టేవారు, ఆయన కొరకు విలువైన దాన్ని పగలగొట్టి అర్పించేవారు. ఆయన సంతోషపెట్టేవారుగా మనం ఉన్నామా లేదా చెక్ చేసుకుందాం. ఆయన సంతోషపెట్టే మీట్లో నిలబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. Thank you.